యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం నాడు చదువుకుందాం. 13 నుంచి 17 వచనం నాడు చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రెండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరు వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు మీ డంభముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపం కలుగును. ప్రార్థన చేసుకుందాం. తల్లి వంచండి. అట్లాగే దయచేసి మనం మాత్రమే ఆయన సన్నిధిలో గడపడం కాదు కానీ మనం ఇతరుల పట్ల భారం కలిగి ఉండాలి. మిగతా వాళ్ళ విషయంలో మీరు కాల్ టేకర్ బాధ్యత కలిగి ఉండాలని కూడా జ్ఞాపకం చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవా, దయగలిగిన రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, స్తుతికి మహిమకు ఆరాధనకు యోగ్యుడు ప్రభు, ఒప్పుకుంటూ మీ పాదాల వద్ద నాయన సాగిలు పడుతూ ఉన్నాం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినానికి కర్తవు, మా అందరి జీవానికి ఆధారమైన దేవుడు ప్రభు, ఆమెకు స్తోత్రాలు. 2025 సంవత్సరానికి అధిపతి సంవత్సరాంతంలో నీ పాదాల వద్ద మేము వేచి ఉన్నాం ప్రభువా. మేము పరీక్ష చేసుకుంటూ ఉన్నాం, మేము సిద్ధపడతా ఉన్నాం. సమయ పాలన మాకు నేర్పండి, ఆత్మీయమైన ప్రణాళికలు కలిగి ఉండటం మాకు నేర్పండి, దిద్దుబాటు చేసుకోవడానికి కావలసిన కృపనివ్వండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. నూతన సంవత్సరం కొరకై మీరు ఉద్దేశించిన ఉద్దేశాలు ఎరిగి ప్రభువా మేము నాయన అలాగే కొనసాగడానికి మీ చిత్తం చేయడం మాకు నేర్పండి. సమయాన్ని మీ స్వాధీనాన్ని కప్పచెప్తూ ఉన్నాం. మమ్మను ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న కొత్తగూడెం సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాలం మీ పాదాల వద్దకొచ్చి వేచి ఉన్న ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. దర్శించండి, రావలసిన వారి మీద కనికరపడండి. ముందున్న బల సహవాసం మాకు అర్థవంతంగా మీరు ఉంచండి ప్రభువా. మీకు వందనాలు. రాత్రి మీరు చూపిన కృపకై ప్రభువా, ఈ సంవత్సరంలో మీరు చేసిన మీరు కట్టిన సహవాసాలను బట్టి, ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ సహవాసాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరం ముగింపులో ఉన్నాం, చివరి వారంలో ఉన్నాం. క్రిస్మస్ ఒక రకంగా పండగ క్రైస్తవులకి ప్రత్యేకంగా ఉంటుంది. మార్పు కోరుకుని ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్న క్రైస్తవులకు క్రిస్మస్ న్యూ ఇయర్ సిద్ధపాటు సమయం, దిద్దుబాటు సమయం, వేచి ఉండే సమయం, కనిపెట్టే సమయం, స్వీయ పరిశీలన చేసుకునే సమయం. కాబట్టి నేను ఈ ప్రత్యేక సందర్భాన్ని బట్టి ఈ వాక్య భాగంలో నుంచి ఇయర్ ప్లానింగ్ ఎట్లా కలిగి ఉండాలి, ఇయర్ ప్లానింగ్ ఎట్లా కలిగి ఉండాలి, ఇయర్ మీద రివ్యూ ఎట్లా కలిగి ఉండాలి అన్నది వాక్యపు వెలుగులో మీకు జ్ఞాపకం చేయటం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మనం చదివిన వాక్య భాగంలో 13వ వచనంలో రాయబడ్డ మాట, 13వ వచనంలో రాయబడ్డ మాట, నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకుని వారులారా. ఇది 1 ఇయర్ ప్లాన్ కొరకు రాయబడుతున్న మాట. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాము అని ఆలోచిస్తుంటే అట్లాంటి ఆలోచనల విషయంలో ఆత్మదేవుడు మనల్ని సరిదిద్దుతా ఉన్నమాట. కాబట్టి 1 ఇయర్ ప్లాన్ కొరకు రాయబడుతున్న వాక్య భాగంలో నుంచి హౌ టు ప్లాన్, హౌ నాట్ టు ప్లాన్, ఎట్లా ప్రణాళిక కలిగి ఉండాలి, ప్రణాళిక వేసుకోవాలి, ఎట్లా ప్రణాళిక వేసుకోకూడదు అన్న విషయాలు అక్కడ రాయబడుతున్నాయి. కాబట్టి అక్కడ రాయబడ్డ మాటని మనం విభజించుకుంటే వాక్యం ఇలా అంటుంది, నేడైనను రేపైనను. అక్కడ మనం ఎప్పుడు చేయాలి అన్నది అక్కడ ఉంది. ఒకనొక పట్టణానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి అన్నది కూడా ఉంది. ఒక సంవత్సరం ఉండి ఎంతకాలం చేయాలి, కాలం కూడా అక్కడ ఉంది. వ్యాపారం చేసి ఏం చేయాలి, ఏం చేయాలనుకుంటున్నాం కూడా అక్కడ ఉంది. లాభము సంపాదించము ఎందుకు చేయాలనుకుంటున్నాము కూడా ఉంది. సో ప్రణాళిక వేసుకుంటున్నప్పుడు ఇవి కీలకమైన విషయాలు. వెన్ టు గో, రేపు ఎప్పుడు వెళ్ళాలి, నేడ రేప అన్నది సమయం ఉంది. వేర్ టు గో, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి, ఏ పట్టణానికి వెళ్తే బాగుంటుంది, ఏ కంపెనీలో జాయిన్ అయితే బాగుంటుంది, ఏ కాలేజీలో జాయిన్ అయితే బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, హౌ లాంగ్ టు స్టే, ఎంత సమయం అక్కడ మనం ఉండాలి, వీసా గడువు లేదా అకాడమిక్ టెన్యూర్ ఎంత సమయం ఉండాలి, వాట్ టు డూ, ఏం చేయాలి, చదువు, వ్యాపారమా, ఉద్యోగమా, ఏం చేయాలి, వాట్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టేషన్, ఎందుకోసం చేయాలనుకుంటున్నాం, లాభం సంపాదించము, లాభం సంపాదించము. సో ఎందుకోసం మనం ఎట్లా ప్లాన్ చేస్తున్నాం. చాలా చక్కగా ప్రణాళిక వేసుకునే వారికి ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు వేసుకుంటారు. ఆ ప్రణాళికల కొరకు రాయబడుతున్న మాట, రాయబడుతున్న మాట. ఒక రకంగా మాట్లాడాలనుకుంటే ప్రణాళికలు లేకుండా ఉంటే ఏ టార్గెట్స్, ఏ గోల్స్, ఏ విజన్ లేకుండా ఉంటే చాలా నష్టం. వాక్యం ప్లానింగ్కి అగనిస్ట్ కాదు, ప్రణాళిక వేసుకోవద్దు అని వాక్యం చెప్పదు, ప్లానింగ్ కలిగి ఉండాలని వాక్యం మాట్లాడుతుంది. ప్లానింగ్ చాలా మంది ఆత్మీయంగా ఒక మాట మాట్లాడతారు, మేమేమి ఆలోచించాం, దేవుని తనకు అప్పగించుకున్నాం, దేవుడే నడిపిస్తాడు, దేవుడే చూసుకుంటాడు, మేమేమి ప్లాన్స్ వేసుకోవట్లేదు అని అంటారు. కానీ వాక్యం తప్పకుండా ప్రణాళికలు కలిగి ఉండాలని, ప్రణాళిక కలిగి ఉండటం అవసరమని వాక్యం మాట్లాడుతుంది. ఆదికాండం 41వ అధ్యాయంలో యోసేపు భక్తుడు ఐగుప్తు దేశానికి 7 ఇయర్స్ ప్లాన్ ఇస్తున్నాడు. ఆదికాండం 41వ అధ్యాయం 33వ వచనం నుంచి మనం చదివితే రాబోతున్న కరువు కాలం, రాబోతున్న కరువు కాలం 7 సంవత్సరాలు దేశం మీదకు కరువు రాబోతుంది అన్న విషయం దర్శన కళ ద్వారా బయలుపరచబడ్డప్పుడు ఎట్లాగా దాన్ని ఓవర్కమ్ చేయాలో ఆయన ప్లాన్ ఇస్తున్నాడు. 33 కాబట్టి ఫరో యోసేపు మాట్లాడుతున్నమాట. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుణ్ణి చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలలో ఐగుప్తు దేశమంతటను 1/5 తీసుకొనవలెను. కాబట్టి ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతా సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములో ఆహారముకే భద్రం చేయవలను. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక ఆ పనికి యోసేపుని నియమించటం, యోసేపు ఆ 7 సంవత్సరాల్లో పండిన పంటలో 1/5 పన్నుగా కలెక్ట్ చేసి ఆయా పట్టణాల్లో ధాన్యం కొరకు గాదెలు కట్టించి కరువు కాలంలో వాటిని రోకలకి డబ్బులకి తినడానికి తిండి లేని కాలంలో అందరికీ తీసుకురావటం, అట్లాగా ఐగుప్తును కాపాడిన ప్రాణరక్షకుడిగా యోసేపును మనం చూస్తాం. కాబట్టి 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు వస్తాయి, 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుందని ముందుగానే దేవుడు ఫరోకి చూపించటం, యోసేపు ద్వారా మాట్లాడడం, దాన్ని ప్లాన్డ్ గా ఓవర్కమ్ చేయడం, అధిగమించటం, ప్రణాళికతో అధిగమించటం అన్నది ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో ఒక పారబుల్ మాట్లాడుతున్నారు. లూకాసువార్త 14వ అధ్యాయం 28వ వచనం. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినను అతను చూసి ఎగతాళి చేయసాగుదురు. ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చి వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చున్న మొదట ఆలోచింపుట శక్తి లేని ఎడలది ఇంకా దూరముగా ఉన్నప్పుడే రాయభారం పంపి సమాధానం చేసుకొని చూచును గదా. కాబట్టి ఇల్లు కట్టాలన్నా యుద్ధం చేయాలన్నా అంచనా కలిగి ఉంటాం. ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లాగ మీట్ అవ్వాలి, మన దగ్గర ఉన్న మూలధనం ఎంత, లోన్ ఎంత వస్తుంది, కట్టగలుగుతామా, ప్లాన్ ఏంటి, బ్లూ ప్రింట్ ఏంటి అని చూసుకుంటాడు కదా. అలా కాకపోతే మధ్యలో ఆ ఫూల్ గాని మిగిలిపోతాడు ప్లాన్ లేకపోతే. అట్లాగే యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధం చేస్తే గెలుస్తామా లేకపోతే రాజీ పడిపోయి పన్ను కట్టుకుంటే బెటరా, ఏది బెటరు అంచనా వేసుకుంటాడు కదా అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడడం కూడా మనం సువార్తలో చూస్తున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదివితే దేవుడు దాన్ని సోమరుభూతనం అంటున్నాడు. అన్ప్లాన్డ్ గా ఉండటం, అన్ప్రిపేర్డ్ గా ఉండటం సోమరుభూతనంగా మాట్లాడుతున్నాడు. సోమరి సీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహార సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యం కూర్చుకొనును. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదువు? కాబట్టి ఒకవేళ ముందుగా మేల్కొనకపోతే, ముందుగా సిద్ధపరచుకోకపోతే, ముందుగా సిద్ధపడకపోతే నష్టపోతావు, దరిద్రం వస్తుంది, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికిదనని, కొంచెం చేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నువ్వు అనుచందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రుని వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని వద్దకు వచ్చును. కాబట్టి ప్లాన్ కలిగి ఉండటం మనం మంచిది అని వాక్యంలో చూడగలుగుతున్నాం. బైబిల్ ప్లాన్ చేసుకోవద్దు అని మాట్లాడుతుందని తీసుకోవడానికి వీల్లేదు. ప్లాన్ కలిగి ఉండటం తప్పు కాదు, మంచిది. అన్ప్లాన్డ్గా ఉండకూడదు, అన్ప్రిపేర్డ్గా ఉండకూడదు, ప్రణాళిక కలిగి ఉండాలి, ప్రణాళిక కలిగి ఉండాలి. అయితే మనం చదివిన వాక్య భాగం ఈ యాకోబు పత్రిక 4:13 ఎలాంటి ప్రణాళిక కలిగి ఉండకూడదు ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎలాంటి ప్రణాళిక? అన్నీ ఉన్నాయి ఈ ప్లాన్లో, అన్నీ ఉన్నాయి ఈ ప్లాన్లో, కానీ అసలైంది లేదు. నేడైనా, యాకోబు పత్రిక 4:13, నేడైనా రేపైనా, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, కమాండ్స్ ఎప్పుడు ఈ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అని కూడా ఉంది. ఎంతకాలం చేయాలి? 1 సంవత్సరం. ఎక్కడికి వెళ్ళాలి? ఫలానా పట్టణం. ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. ఎందుకు? ఏంటి దీనివల్ల ఉపయోగం? లాభం వస్తుంది. అన్ని బాగున్నాయి, కానీ ఇందులో ఎందుకు నెగిటివ్గా ఇక్కడ రాయబడిందంటే, ఇందులో దేవుని చిత్తం లేదు, దేవుని చిత్తం లేదు. దేవుడు లేడు, దేవుడు లేని ప్రణాళికలు, దేవుని చిత్తం లేని ప్రణాళికలు, దేవుడికి నచ్చని ప్రణాళికలు, దేవునికి వ్యతిరేకమైన ప్రణాళికలు. ప్లాన్ కలిగి ఉండాలి, కానీ ఈ ప్లాన్లో అసలైన కీ పాయింట్ ఏంటంటే ద విల్ ఆఫ్ గాడ్, విల్ ఆఫ్ గాడ్. టైం ఎవరిది? దేవుడిది. జీవం ఎవరిది? దేవుడిది. రేపు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. రేపేం జరుగుతుందో నీకేమైనా తెలుసా? తెలియదు. 2026లో పరిస్థితులు ఎలా ఉంటాయో నీకేమైనా తెలుసా? తెలియదు. కాలానికి కర్త ఆయన, భవిష్యత్తు ఆయన హస్తగతం, సార్వభౌమాధికారి ఆయన చేతిలో పెట్టకుండా, ఆయన చిత్తం కనిపెట్టకుండా, ఆయనతో సంబంధం లేకుండా నా తెలివితేటలతో నేను ఒక ప్రణాళిక వేయటం. చాలాసార్లు మన ప్లాన్స్ ఎట్లా ఉంటాయంటే మన తెలివితేటలే, మన తెలివితేటలతో, మన ఏమంటారు ఎక్స్పీరియన్స్తో. గతంలో నేను చేయగలిగాను, చేస్తాను. మన ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి, మన తెలివితేటల మీద ఆధారపడి మనం ప్రణాళిక వేసుకుంటే ఏమవుతుంది? 14 మాట్లాడుతున్నాడు, 14 యాకోబు పత్రిక 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తం ఎరిగి ప్రణాళిక వేసుకోవటం కీలకమైంది. ప్రభు చిత్తంతో సంబంధం లేకుండా ప్రణాళికలు వేసుకోవటం విశ్వాసికి ఎంత మాత్రం అది ఆశీర్వాదకరం కాదు, ఆశీర్వాదకరం కాదు. కావున ప్రియులారా, 2025 కొరకు మీరేమైనా దేవుని చిత్తానుసారమైన ప్రణాళిక కలిగి ఉంటే, అందులో దేవుడు తప్పకుండా ఆయన చిత్తం కాబట్టి దాన్ని ఫుల్ఫిల్మెంట్ లో తీసుకొస్తాడు. దేవుని చిత్తానుసారం కాని ప్రణాళికలు ఏమైనా వేసుకొని ఉంటే మీరు దానివల్ల నష్టపోతారు, అన్ని సందర్భాలు నష్టపోతారని చెప్పను గాని చాలాసార్లు లోకస్తులు ప్లాన్లు సక్సెస్ అవ్వచ్చు కాక. దేవుడు వాళ్ళ విషయంలో పట్టించుకోడు, తెలియదు. విశ్వాసులు తెలిసిన వాళ్ళు మాత్రం లోకానుసారమైన ప్రణాళికలు ప్రార్థన చేసుకో, ప్రార్థన కాదు దేవుని చిత్తం ఎరగకుండా, వాక్యం ఎరగకుండా, వాక్యం అర్థమయ్యి కూడా వాక్యానుసారం కాని ప్రణాళికలు దేవుడు వాటిని రద్దు చేస్తాడు. లాభాల కంటే నష్టాలు మిగులుతాయి, నష్టపోతాం. అది ప్రాముఖ్యమైన విషయం. దాన్ని వెలుగులో మనం పరీక్ష చేసుకోవడం మంచిది. ఈ వాక్యపు వెలుగులో కొత్త సంవత్సరం కొరకు ప్రణాళికలు కలిగి ఉండడం మంచిది. ఎస్ఎఫ్జే కొరకే లాస్ట్ ఇయర్ ఒక ప్రణాళిక వేసుకున్నాం. సంవత్సరం 52 వారాలు, 52 వారాల్లో 52 సహవాసాలు కట్టాలి. ఎందుకు 52 సహవాసాలు కట్టాలి? సహవాసాలు కట్టడం దేవుని చిత్తమా? సహవాసాన్ని కట్టడం దేవుని చిత్తమా? అవును, అవును. మనం వాక్యాన్ని ఎరిగి ఆ ప్రణాళిక వేసుకున్నాం. తిమోతికి రాసిన 2వ అధ్యాయం మొదటి వచనం 2వ భాగం, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది చెయ్యండి అని దేవుడు చెప్పట్లా, చేసి తీరాలి అని హెచ్చరిస్తున్నాడు. ఏది? ప్రార్థన చేసేవారుగా ఉండాలి, విజ్ఞాపనలు చేసేవారుగా ఉండాలి. అందరి కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. 3, ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది అక్కడితో అయిపోలా, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలి, ఎదగాలి. అనుభవ జ్ఞానం, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి రావాలి అని ఇచ్చేయించుచున్నాడు. ఇష్టం, దేవుని ఇష్టం, దేవుని చిత్తం ఇది, దేవుని చిత్తం ఇది. అందుకొరకే ప్రాణం పెట్టాడు అని 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. 8వ వచనం, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపము సంశయములు లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవరనని కోరుచున్నాను. పురుషులు ప్రార్థించాలి. 9వ వచనంలో, స్త్రీలు 10వ వచనంలో, దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. స్త్రీలు సత్క్రియలు చేయాలి అని దేవుని చిత్తం అని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి మనకేమర్థమైందంటే, మనమంతా కలిసి ఏదో వ్యాపారం చేద్దాం అట్లాంటి ప్రణాళిక వేసుకోలేదు. మనమందరం కలిసి దేవుని సంఘాలను గడదాం, అనుదిన సంఘాలను గడదాం, ప్రార్థనా బృందాలను గడదాం. ఇది దేవుని చిత్తం అని వాక్యం చెప్పింది. కాబట్టి మనం చేద్దాం దేవుని చిత్తానుసారమైన ప్రణాళికలు. బైబిల్ చదవటం దేవుని చిత్తం, అనుదినం చదవటం దేవుని చిత్తం. అది ఆశీర్వాదకరం. మొదటి కీర్తన 2వ చరణం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి, దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. అట్టివాడు ఫలిస్తాడు, మొక్క వలె నీటి కలవరను ఆటబడ చెట్టు వలె ఫలాలిస్తాడు. బైబిల్ చదవడం దేవుని చిత్తం. కాబట్టి నేను వాక్యాన్ని సంవత్సరం క్రమముగా చదవాలి. సంవత్సరం అయ్యేసరికి నేను బైబిల్ గ్రంథాన్ని ముగించాలి. 1 ఇయర్ ప్లాన్, లేదా 2 సంవత్సరాల్లో బైబిల్ గ్రంథాన్ని ముగించాలి. 1 ఇయర్ ప్లాన్, 2 ఇయర్స్ ప్లాన్. ఇది దేవుని చిత్తమా? అవును, వాక్యం చెప్పింది. దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యం చదవటం, సత్యముల గురించిన అనుభవ జ్ఞానంలోకి రావటం దేవుని చిత్తం, పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం, పరిశుద్ధులుగా ఉండటం, తమ తమ ఘటాలను కాపాడుకోవడం దేవుడి చిత్తం. తెసలోనిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం తెసలోనిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తం, పాపాన్ని జయించడం దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తం. పాపాన్ని జయించటం, పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం. ఏడవ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనను పిలిచను గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. పాపం మీద జయం ఉండాలి. ఈ సంవత్సరం నేను నాలో ఉన్న ఒక బలహీనతను జయించాలి. ఈ సంవత్సరం నేను పరిశుద్ధంగా నా ఘటాన్ని కాపాడుకోవాలి. సంవత్సరం అంతా పరీక్ష చేసుకుంటే ఎక్కడ హృదయం దోషారోపణ చేయకూడదు, ఎక్కడ వాక్య విరుద్ధంగా నేను ఉండకూడదు అనుకోవడం, ప్రణాళిక వేసుకోవటం, తప్పులు దిద్దుకోవటం, పరిశుద్ధతలు ఎదగడానికి కావలసిన వాటిని నేర్చుకోవటం దేవుని చిత్తం. వాక్యం మాట్లాడుతుంది కాబట్టి వాక్యపు వెలుగులో ప్రార్థన చేయటం దేవుని చిత్తం, సంఘాన్ని కట్టడం దేవుని చిత్తం, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండడం దేవుని చిత్తం. ఇది నాకు ఇష్టం అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇది నాకు ఇష్టం అని ఆయన మాట్లాడుతున్నాడు. పేతురు మొదటి పత్రిక, రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు గాడు గాని ఎవడును నశింపవరనని చేయింపక అందరూ మారుమనసు పొందాలని కోరుచు. మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. దేవుడికి అందరూ మారుమనసు పొందాలని ఆశ ఉంది, ఎవరూ నశించిపోకూడదని ఆశ ఉంది. ఆత్మల సంపాదన దేవుని చిత్తం, దాన్ని మనం వాక్యంలో చూస్తున్నాం. కావున ప్రియులారా, మనం వాక్యపు వెలుగులో ప్రణాళికలు కలిగి ఉండటం, దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రణాళిక కలిగి ఉండటం, తప్పకుండా దేవుడు దాని హానలు చేస్తాడు. నమ్మటకు నాకు ఆశ్చర్యం, 52 వారాల్లో 52 సంఘాలు కట్టడం పెద్ద టార్గెట్. అట్లాంటిది 102 సంఘాలు కట్టాం. ఆయన చిత్తానుసారమైన ప్రణాళికలు ఆయన తప్పక ఆశీర్వదిస్తాడు. అలాగని చెప్పి మనం ఏం చేయకుండా కూర్చుందామా? ప్రణాళిక అది కాదు. దేవుని చిత్తం ఇది, ఇది చేయాలంటే నేను ఎట్లా ఉండాలి, మేము గృహదర్శనాలు చేయాలి, మేము ఇన్ని క్యాలెండర్స్ డిస్ట్రిబ్యూషన్కి ప్లాన్ చేసుకోవాలి, మేము ఇంతమందికి నాయకులకు ట్రైనింగ్స్ ఇవ్వాలి, దానికి ఇంత ధనం ఖర్చు అవుతుంది, ఇవన్నీ ప్రణాళికలు వేసుకుంటే చెప్పగలిగిన మాట ఏంటంటే ఎంత సులువో ఆయన కాడి. ఇంత కష్టమైపోయింది, ఇదేదో సొంత ప్రణాళిక కాదు. సొంత ప్రణాళికల దగ్గర బాగా స్ట్రగుల్ అవుతాం, ఆయన చిత్తానుసారం ప్రణాళికల దగ్గర ఆయన ఆశ్చర్యకరమైన సహాయం చూస్తాం. పిల్లరా, వెనక తిరిగి చూసుకుంటే నిజంగా ప్రభువుతో ఉన్నాం. ఆయన మన ప్రార్థన విన్నాడు, ఆయన గొప్ప పరిచయలు మనం వాడుకుంటున్నాడు. ఇది ఎస్ఎఫ్జే పక్షంగా. వ్యక్తిగతంగా ఎవరైనా మీలో సహవాసాలు కట్టగలిగితే, అవును ఈ సంవత్సరం మేము నిన్న ఆంధ్ర బ్యాంక్ సహవాసం కట్టుకుంది. మేము ఒక సహవాసాన్ని సంవత్సరం అంతా కష్టపడి కట్టుకోగలిగాము, ప్రభుకి ఇష్టమైన పని చేయగలిగాము, ఇది ఇయర్ టార్గెట్ రీచ్ అయ్యాము. ఎవరికి వాళ్ళకి ఈ మెడికల్ వాళ్ళు చక్కగా 10 సహవాసాలతో జర్నీ స్టార్ట్ చేశారు, 29 సహవాసాలు అయ్యారు, 19 సహవాసాలు డబుల్ అయ్యారు. అట్లాగా వ్యక్తిగతంగా సహవాస పక్షంగా, ఆర్గనైజేషన్ పక్షంగా, సంస్థ పక్షంగా పరీక్ష చేసుకోవటం, మరలా తిరిగి ప్రణాళిక వేసుకోవటం, అవి దేవుని చిత్తానుసార ప్రణాళికలు కావటం, దేవుని చిత్తానుసారంగా ప్రణాళిక వేసుకోవటం, అది ప్రయోజనకరంగా ఉంటుంది, ఫలవంతంగా ఉంటుంది. దినాలు దినాలు సద్వినియోగం అవుతాయి, సంవత్సరాలు సద్వినియోగం అవుతాయి. అవేమి లేవు, టైం పాస్ చేస్తాం. ఏ ప్రణాళిక లేదు, టైం పాస్ చేస్తాం. టైం పాస్ చాలాసార్లు ప్రణాళికలు ఎట్లా ఉంటాయంటే, ఈ సంవత్సరం ఇల్లు కట్టాలి, ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి, ఈ సంవత్సరం 10th క్లాస్కి వచ్చాము పాస్ అవ్వాలి, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అందులో ఎక్కడ దేవుడి చిత్తం కనబడదు. దేవుని చిత్తం కనెక్ట్ అవ్వాలి. అక్కడ ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలన్న మాట దగ్గర ఎంత కావాలి? బంగ్లా కావాలా? 1 కోటి రూపాయలా? అట్లాగే తర్వాత అర్థమవుతుంది, తర్వాత పాటలు అర్థమవుతాయి, ఆయన పాటలు చెప్తాడు. కాబట్టి మితంగా ఉండటం లోక విషయాలు, ఆత్మీయ విషయాలు ఓ అమితముగా చాలు అనుకుండా, నోరు బాగా తెరవటం, ఆకలి కొనటం, ఆత్మీయ విషయాల్లో పరిగెట్టటం, ఆత్మీయ విషయాల్లో పరిగెట్టటం, లోక విషయాల్లో ఎంత సాధ్యమైతే అంత తగ్గించుకోవటం, మితంగా ఉండటం ఆత్మీయతగా ఆత్మీయ జీవితంలో అవసరం. కావున ప్రియులరా, ఈ మాటల వెలుగులో మీరు ఈ సంవత్సరం కొరకు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ కొరకు మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? ఇప్పటికే మీరు ఎలాంటి గత సంవత్సరం ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు? ఏమయ్యాయి మీ ప్రణాళికలు? మా మటుకు మేము 31st నైట్ మిగతా వాళ్ళని ప్రోత్సహించడానికి రివ్యూ చేసుకుంటా ఉన్నాం, సిద్ధపడతా ఉన్నాం. అట్లాగే కొత్త సంవత్సరం కొరకు సిద్ధపడతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి సిద్ధపడతా ఉన్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవాలి. ఇక్కడ ఒక ఆయన ప్లాన్ వేస్తున్నాడు, మామూలు ప్లాన్ కాదు. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. 17వ వచనం నుంచి రాయబడింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకోవడానికి నాకు స్థలం చాలదు, గనుక నేనేం చేతును అని తనలో తను ఆలోచించుకుని, నేనెలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటినీ నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరాలకు. ఇదేది 1 ఇయర్ ప్లాన్ కాదు, 1 ఇయర్ ప్లాన్ కాదు. ఈ ప్లాన్ ఎంత విచిత్రంగా ఉందంటే అనేక సంవత్సరాలు. చాలాసార్లు ఈ మాట ఎందుకో మన నాలుగు చివరే ఉంటుంది, ఏం మాట్లాడినా అనేకం. ఎంతమందిని రక్షణలోకి నడిపించో అనేక మందిని. ఎంత విచిత్రంగా ఉంటుంది ఆ మాట, ఏమీ లెక్క పెట్టలేనంతమంది అనేకం. ఈయన మాత్రం అనేక సంవత్సరాల ప్లాన్ ఇది, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. ఏం చేయాలి నువ్వు? సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందిననుకో. నేను అనేక సంవత్సరాల ప్లాను, విస్తారమైన ఆస్తిని సంపాదించాడు, బాగా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. 20వ వచనంలో కాలానికి కర్త కదా ఆయన, ఆయన మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు, వెర్రువాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవను వగునని అతనితో చెప్పాను. నీ ప్రాణం తీస్తాను, నీ ప్లాన్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు బడాయి ప్లాన్ వేసావు కదా, అనేక సంవత్సరాలు అన్నావు కదా, కాలం ఏదో నీ పాకెట్లో ఉన్నట్టుగా, నీ రిమోట్ కంట్రోల్లో ఉన్నట్టుగా, నీ ఇష్టం అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. ప్రాణం తీస్తాను, నీ సంగతి ఏంటో చెప్పు, నీ ప్లాన్ ఏమవుద్దో చెప్పు, నీ సొమ్ము ఏమవుద్దో చెప్పు అంటున్నాడు ఆయన. అదేంటి ప్రభువా అంటే, నా చిత్తానుసారంగా నువ్వు ప్లాన్ చేయాలి, నేను చెప్పినట్టుగా నువ్వు ప్లాన్ చేయాలి. నీ సుఖాల కొరకు నువ్వు చేసే ప్లాన్స్ ని ఆశీర్వదించడానికి నేను ఇష్టపడతలేదు. ఆయన స్వభావానికి విరుద్ధమైన ప్రణాళికను ఆయన ఎన్నడూ హానర్ చేయడు, ఎన్నడూ హానర్ చేయడు. కాబట్టి ప్రియులారా, ప్రణాళిక కలిగి ఉండటం మంచిది, ప్రణాళిక దేవుని చిత్తానుసారంగా చేసుకోవడం మంచిది. దేవుని చిత్తం లేకుండా ప్లాన్ చేస్తే వాటి విషయంలో దేవుడు చాలా రియాక్ట్ అవుతున్నాడు, పులిస్టా పెడతానంటున్నాడు, ప్లాన్స్ భగ్నం చేస్తానంటున్నాడు, ప్లాన్స్ భగ్నం చేస్తానంటున్నాడు. కాబట్టి మనం ప్రణాళికలు దేవుని చిత్తానుసారంగా వేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. పౌలు ఎట్లాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో వాక్యం మాట్లాడుతుంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం. అపొస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి 18వ అధ్యాయంలో పరిచర్లో ఆయన ఉన్నాడు, పరిచర్లో వారు ఉన్నారు. అక్కడ 19వ వచనంలో వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలోకి ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. 20వ వచనం వారింకనూ కొంతకాలం ఉండమని అతను వేడుకొనిరి, అతడు ఒప్పక. వాళ్ళకేమో బాబు బాగుంది కదా, హ్యాపీగా ఉన్నాం కదా, ఇక్కడే ఉందాం అన్నారు, ఉండండి అన్నారు. ఆయనేమో ఆయన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు, ఒప్పుకోలా. దేవుడి చిత్తం అయితే మీ వద్దకు తిరుగు వద్దునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని వాడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తర్వాత కైసిర రేవును రెదిగి యెరూషలేమునకు వెళ్లి సంగపు వారిని కుశలమడిగి అంత్యొకకు వచ్చాను. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమున ముందును ఫ్రుగియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచాను. ఎట్లాగా ఆయన సమయాన్ని వాడుకుంటున్నాడు? కడుపులో నీళ్లు కదలకుండా చక్కగా ఒక చోటు కూర్చొని పాటలు పాడుకుంటూ టైం గడుపుతాం, అట్లా ఏమైనా ఉన్నాడా? లేదు లేదు, కాలం కొంచెం వచ్చేవాడు త్వరగా వస్తున్నాడు, నిద్రపోతూ టైం పాస్ చేసేది కాదు. కాబట్టి ఇక్కడ ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉన్నాను, మళ్ళా వస్తాను. ప్రభు చిత్తం అయితే ఆయన నడిపింతూ వస్తాను, మిగతా ప్రాంతాలు బలపరచడానికి వెళ్ళాలి అని పరిగెడుతున్నాడు ఆయన, వెళ్ళాలి అని పరిగెడుతున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తాన్ని ఎరగటం, దేవుని చిత్తానుసారంగా ప్రణాళికలు కలిగి ఉండటం ఆత్మీయ జీవితానికి మంచిది, మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వచనం చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వచనం చదువుదాం. ఇందువలన మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకునుడి. 15వ వచనంలో మాట్లాడతాడు, 14వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. 14వ వచనం ఇందుచేత నిద్రించుచున్నను మేలుకొని మృతుల్లోంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవే గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి జాగ్రత్త పడాలి. మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకోవాలి. కాబట్టి ఈ దినాలను మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే ప్రభు చిత్తానుసారంగా. ఎందుకు నాకు 2025వ సంవత్సరాన్ని ఇచ్చాడు? అది సంవత్సరం ప్రారంభంలోనే ఎరిగి ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు దేవుడు నన్ను ఈ సంవత్సరాంతం వరకు సజీవ లెక్కల్లో ఉంచి నెక్స్ట్ ఇయర్కి ఎంటర్ చేస్తున్నాడు? ఎందుకు నన్ను ఇంకా కొంతకాలం భూమి మీద ఉండు అని ఆపేసాడు? ఎందుకు ఈ సంవత్సరం ఐసీయూలోకి వెళ్తే అక్కడి నుంచి పరలోకాన్ని తీసుకెళ్లకుండా మళ్ళా బయటకు తీసుకొచ్చాడు? ఎందుకు ఈ సంవత్సరం నాకు ఈ ముళ్ళు పెట్టాడు? ఎందుకు ఈ సంవత్సరం దేవుడు ముట్టుక వేసాడు? ఈ దేవుడు ఈ సంవత్సరం నన్ను ప్రత్యేక రీతిలో దర్శించాడు, ఏం చెప్పాడు, ఏం చేయమంటున్నాడు అని మనం ఎరిగి ప్లాన్స్ వేసుకోవడం మంచిది. ప్లాన్స్ వేసుకోవడం మంచిది. ఎప్పుడు పాజిటివ్ గానే అన్ని జరిగితే మనం గర్విష్టమైపోతాం. దేవుడు దయగల దేవుడు కాబట్టి కొన్నిసార్లు మన మేలు కొరకు కొంత ఏమంటాం ఇరుకిస్తాడు, కొంత టైట్ చేస్తాడు, కొన్నిసార్లు గ్రహించుకున్నట్టుగా ఆయన చేస్తాడు. అక్కడ మనం పాఠాలు నేర్చుకోవడం, సరి చేసుకోవడం మంచిది, ప్రణాళికలు వేసుకోవడం మంచిది, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యాన్ని బట్టి బతిమాలు కొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అందరిలాగా మీరు ఉండొద్దండి అంటున్నాడు. అందరిలాగా లోకాన్ని చూసి మీరు కూడా అలాగే చేసు. బైబుల్ బేస్ చేసుకున్న క్రైస్తవ్యం కాదు, అది దౌర్భాగ్యం. లోకానికి గురిగమ్యం లేదు, లోకానికి విలువలు కూడా లేవు. మీరు అట్లా కాక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ హృదయాలు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందండి. మీరు దేవుని చిత్తానికి తగ్గట్టుగా మీరు మౌల్డ్ అవ్వాలి. మీ అభిరుచులు, మీ కోరికలు, మీ ఉద్దేశాలు తగ్గట్టుగా దేవుడు మౌల్డ్ అవ్వడు, ఆయన మారడం. ఆయనకు మారుమని సక్కర్లేదు, మారాల్సింది మనమే. రూపాంతరం మనకే, మారాల్సింది మనమే, రూపాంతరం చెందాల్సింది మనమే. ఆయన చిత్తం సంపూర్ణమైంది, ఆయన చిత్తం పరిశుద్ధమైంది, ఆయన చిత్తం ఉత్తమమైంది. ఎన్నడు దేవుడు నెగిటివ్ ప్లాన్స్ అలౌ చేయడు. కాబట్టి మనం దాన్ని పరీక్షించి తెలుసుకోవాలట. అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకప్పుడు పరిచర్య విషయంలో దేవుని చిత్తం ఎరగకుండా పరిచర్య చేయాలనుకున్నప్పుడు నిజంగా ఎంత శ్రమ అనిపించేదో. వెనక తిరిగి చూస్తే ఫలితం శూన్యం. ఇదేంటి ప్రభువా అంటే పరిగెడుతున్నాం గాని ఆయన చిత్తమో కాదో అదేం పట్టించుకోవట్లా. అసలుకి ఏం కోరుకుంటున్నాడో అదేం పట్టించుకోవట్లా. దేవుని ఏర్పాటు ఒకలాగుంటే సొంత తెలివితేటలతో పక్కన చూసి అట్లా చేయాలి, యవనస్తుల మధ్య పరిచయం చేయాలి, సంఘాల్లో ఆడబడాలి, ఎవరు ఎక్కడికి పిలిచినా వెళ్ళిపోవాలి. ఈ సంవత్సరం నన్ను ఒక ఆయన పిలిచాడు, ఒరిస్సా జబల్పూర్ మీరు యూత్ మీటింగ్ లో మాట్లాడాలి వస్తారంటే నేను చాలా మంచి ఆహ్వానం, పిలిచినందుకు వందనాలు. నాకు ఒరిస్సా మీద దేవుడు దర్శనం ఇవ్వలేదు, యవనస్తుల మధ్య కూడా దేవుడు నాకు దర్శనం ఇవ్వలేదు. ఒరిస్సా పోలీసులకి మీరేమైనా చెప్పడానికి రండి అంటే పరిగెట్టుకుని వస్తాం. ఒరిస్సా ఎంప్లాయీస్కి మీరేమైనా చెప్పడానికి రండి అంటే పరిగెట్టుకుని వస్తాం. ఆ క్లారిటీ ఉంది. ఒరిస్సాలో పనిచేయకపోయినా కనీసం ఆంధ్రాలు ఎలా చేస్తున్నాం, తెలంగాణలో ఎలా చేస్తున్నాం అని చెప్పడానికి వస్తాం. కానీ జనవరి 26 హాలిడే, యూత్ మధ్య మేము ఏదో ప్రోగ్రాం పెడతాం, ఎవరో ఒకరు వస్తే బాగుంటుంది, మీరేమైనా వస్తారా అని ఒకవేళ మీరు పిలిచినా పరిగెట్టుకుని రావడానికి క్లారిటీ లేకుండా లేదు. నన్ను దయచేసి మన్నించి, మీరు ఇంకెవరైనా చాలా మంది దర్శనం లేకుండా ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారో ఏమీ తెలియకుండా టైం పాస్ చేస్తూ గాలికి ఊగుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పిలవండి కానీ నన్ను వదిలేయండి అని. ఏం చేయాలో, ఎక్కడ చేయాలో, ఎప్పుడు చేయాలో అన్న క్లారిటీ ఆయన చిత్తం అర్థమైంది కాబట్టి మనం చేసేది క్లారిటీతో చేస్తాం. తమిళనాడులో రమ్మన్నారు, పరిగెట్టుకుని వెళ్ళాం. తమిళనాడు పోలీసుని తీసుకొస్తాం, మీరు రండి అన్నారు, వెళ్ళాం. ఒరిస్సా వాళ్ళు రమ్మన్నారు, వెళ్ళాం అన్నా, రాను కుదరదన్నాను. ఎందుకు యవనస్తుల బాజీ పరిచర్య మంచిదే అంటే మంచిదే, కానీ మన పట్ల అది దేవుని చిత్తమేనా, మన పట్ల అది దేవుని చిత్తమా కాదా, మనకు ఆ క్లారిటీ ఉండాలి, మనకు ఆ క్లారిటీ ఉండాలి. ఖచ్చితంగా ఆ సమయం సద్వినియోగం అవుతుంది, నష్టపో, ప్రయోజనకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. కావున పిల్లరా, మరలా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న సంఘానికి నేను జ్ఞాపకం చేసేది, వ్యక్తిగతంగా లేదా మీ సహవాసాల పక్షంగా, ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు కదా, మీరు కూర్చొని ఎట్లాగా సంవత్సరాన్ని మనం గడిపాం, ఫ్రూట్ఫుల్ గా జరిగిందా, ఏంటి మనం అనుకున్నది, ఏం చేయగలిగాం, ఏం చేయగలిగాం, ఇప్పుడేమైనా చేద్దాం, కలిసి ప్రార్థన చేసుకోవటం, దాన్ని తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవటం. మళ్ళా ఇక్కడ మీకు ఆ కన్విక్షన్ ఉండాలి, ఎవరి కోసమో, ఎవరి మెప్పు కోసమో కాదు, మీకు ఆ కన్విక్షన్ ఉండాలి, మీకు ఆ భారం ఉండాలి. చాలా విచిత్రం అనిపిస్తుంది, చాలా విచిత్రం అనిపిస్తుంది. కొంతమంది సంవత్సరానికి ప్లాన్ కాదు, అది నెల నెలకి ప్లాన్ వేసుకున్నారు, ఈ నెల ఈ సహవాసాన్ని గడతాం, ఈ నెల ఈ సహవాసాన్ని గడతాం. విచిత్రం, ఆ సహవాసం ఆ నెలలో కట్టబడింది అంతే, 1 మంత్ లో సహవాసాలు కట్టేశారు. ఇదేంటి బాబు అంటే బైబిల్ ప్రకారంగా దేవుని చిత్తం అది, మనుషులు రక్షణ పొందడం దేవుని చిత్తం, మనుషులు ఎదగటం దేవుని చిత్తం, ఆయన ఆరాధించడం దేవుని చిత్తం. ఆ ప్రణాళికకు ఆయనే సహకారిగా ఉంటాడు, ఆ ప్రణాళికకు అన్ని సమకూడి దేవుడు జరిగిస్తాడు, దేవుడు జరిగిస్తాడు. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో, ఎంత సంతోషంగా మనం సంవత్సరాన్ని ప్రభువును గడపగలుగుతాము. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకున్నాం, ప్రణాళికలు వేస్తున్నప్పుడు దేవుని చిత్తానుసారమైన ప్రణాళికలు వేయటం చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని విషయాలు ఈ వాక్య భాగంలో రాయబడ్డాయి, జాగ్రత్తలు రాయబడ్డాయి, చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రెండని చెప్పుకుని వారలారా. ఈ ప్రణాళికలో దేవుని చిత్తం లేదు, ఈ ప్రణాళికలో స్వచిత్తం ఉంది, ఈ ప్రణాళికలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం ఉంది, ఈ ప్రణాళికలో లాభాల గురించి మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంది. 13వ వచనంలో చాలా మంది ఇట్లాంటి ప్రణాళికలు వేస్తున్నారు. 14వ వచనంలో ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, 14వ వచనంలో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. అందులో మొదటి మాట జీవితం శాపానికి లోనైంది అంటే, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే తలదాత మార్చుకోవాలి, నా తలదాత మార్చుకోవాలి, దీంతో నా తలదాత మారిపోతుంది, మన చేతిలో ఉందా ఏంటది, ఇది చేస్తే బాగుంటుంది, నేను అభివృద్ధి చెందుతాను, నేను సంతోషంగా ఉంటాను. అసలుకి జీవితం ఎట్లాంటిదో, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో అర్థం కాకపోతే మనం దాన్ని మారుద్దాం అనుకోవటం నిజంగా గాలి కొరకు గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడ్డట్టుగా ఉంటుంది, ఎండమావిలా ఉంటుంది. ఆయన నుదుటి చెమట కార్చాలి అన్నాడు, ప్రయాసపడి తినగలి అన్నాడు, నేలను శపించాడు. కాబట్టి ఆది కాండంలో మూల పాపం వల్ల కలిగిన కాన్సిక్వెన్సెస్ ని మైండ్ లో పెట్టుకొని మనకేమర్థమవుతుందంటే, అబ్బే ఇది ఎంత ట్రై చేసినా మన రెక్కలు చేతులు కాళ్ళు చచ్చిపడిపోవడం తప్ప మనం ఏం చేయలేము, మనం దీన్ని మర్చిపోలేము అనే విషయం అర్థమవ్వాలి. 14వ వచనంలో రాయబడుతున్న మాట, రేపేమి సంభవించినో మీకు తెలియదు. కాబట్టి అర్థం కావాల్సింది ఏంటంటే, పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే అంతా మంచే జరుగుతుంది అనుకుంటే అంతా మంచే జరుగుతుంది, వాక్యం అట్లా చెప్పదు. నీ మైండ్ సెట్ ని బట్టి పరిస్థితులు మారిపోవు, పరిస్థితులు మారిపోవు. కాబట్టి శాపగ్రస్తమైన జీవితం, శాపగ్రస్తమైన జీవితంలో మనం ఏమనుకుంటామంటే అన్ని సుఖాలే కావాలి, అన్ని లాభాలే కావాలి, అనుకున్నట్టుగానే జరగాలి, అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. అలా జరగదు, అలా జరగదు. దాని కారణాలు మనం ఎరుగుదాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచన కలిగింది, అన్నిటికీ విమోచన కలిగింది. ప్రాముఖ్యంగా మనకు విమోచించబడ్డా ఆయన రక్తం చేత. మనం విమోచించబడ్డాము అంటే అర్థం ఏంటంటే మనం చూసే దృక్పథం మారింది. ఇప్పటి వరకు లోకం 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 అని పరిగెట్టాం. మొదటి యోహాను పత్రిక 2:17 లోకము దాని ఆశ గతించిపోతాయి. ఆ 15 కూడా లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు. లోకంలో ఉన్నదంతా అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం దేవుడు వల్ల కలిగినవి కావు. జీవపుడంబం అంటే పేరు సంపాదించాలి. శరీరాశ అంటే శరీర కోరికలు తీర్చుకోవాలి, శరీరాన్ని సుఖపెట్టాలి. నేత్రాశ అంటే నచ్చిందన్నీ కావాలి. అది దేవుడు పెట్టినవి కావు, అది ట్రాప్. అది లోకాన్ని ప్రేమించొద్దు, లోకం గతించిపోయేది, లోకం శాపగ్రస్తమైంది, ఈ జీవితం శాపానికి లోనైంది, మరణం వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, వేదన వచ్చేసింది. నువ్వు ఇంకా వాటిని డబుల్ చేసుకుంటావు తప్ప వాటిని మార్చుకోలేవు. మరి ఏం చేయాలి? 17 లోకము ధనాశ గతించిపోతాయి. దేవుని చిత్తం చేసేవాడు, అది సక్సెస్కి కీ పాయింట్. ఏం చేయాలి? శాపగ్రస్తమైన లోకంలో దేవుడి చిత్తం, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితులు వచ్చాయి. అవిధేయతను బట్టి ఈ పరిస్థితులు వచ్చాయి. విధేయత నేర్చుకుంటే, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తే పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన. భూమి మీద కాదు, భూమి మీద మారుస్తాడు మన కొరకు కొంతవరకు. కానీ రాయబడ్డమాట, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నడుస్తాడు, నిత్యత్వంలో ఉంటాం. ఇవన్నీ మారిపోతాయి, ఇవన్నీ మారిపోతాయి, ఇవన్నీ మారిపోతాయి. అరిగిపోయే మోకాలు అక్కడ ఉండవు, తెల్లబడే జుట్టు అక్కడ ఉండదు. చాలాసార్లు ప్రతి ఉదయం పాజిటివ్ మైండ్ సెట్ తోలేసి ఈరోజు చాలా బాగుంటుంది అనుకుంటే చాలా బాగుంటుందా? అలా అనుకోవడం మంచిది, కానీ రియాలిటీ ఏంటంటే నీ మైండ్ సెట్ ను బట్టి అన్ని మారిపోవు. అది ఫిక్స్డ్, అది ఫిక్స్డ్. మరణం ఫిక్స్డ్, శ్రమ, వేదన. 90 భక్తుడు అంటున్నాడు, 90:10 మహేష్ కాలం 70, అధిక బలం అంటే 80. అయినా వాటి వైభవం, ఆయాసం, దుఃఖం మన యోగు గ్రంథం చదువుతున్నాం. ఆ యోగు గ్రంథంలో జీవితం ఎంత అన్సర్టైన్ అయిందో, అన్సర్టైనిటీ లైఫ్ లో వచ్చేవి, ఆటుపోట్లు ఎలా ఉంటాయో, ఏమి అర్థం కాక ఓ నలుగురు సతమతం అవుతా ఉన్నారు. ఎందుకిట్లా జరిగింది అవును. సాతాను ఉన్నాడు, వాళ్ళు ఏననుకుంటే ఎట్లా? రోగం ఉంది రావనుకుంటే ఎట్లా? మరణం ఉంది అందులోకి వెళ్ళకూడదనుకుంటే ఎట్లా? జీవితాన్ని రియాలిటీలో చూద్దాం. సినిమా ఊహల ప్రపంచం, ఎంత అబద్ధమో, ఎంత మోసమో. అట్లా ఉండదు. మనం విశ్వాసులుగా సత్యాన్ని బతకడం నేర్చుకోవాలి, సత్యపు వెలుగులో బతకడం నేర్చుకోవాలి. జీవితం శాపానుకులోనైన జీవితం అని మర్చిపోవద్దు. దీనికి విమోచన యేసుక్రీస్తు ప్రభునందు కలిగింది. దాని ఫలం నిత్యజీవం, దాని ఫలం దేవుని రాజ్యంలో ఉంటాం, దాని ఫలం క్రీస్తు ప్రభు ద్వారా దేవుళ్ళలో ఉంటాం. ఆ ప్రణాళికలు, అందుకే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6:19 అంటున్నాడు, భూమి మీద మీ కొరకు దానం కూర్చుకోవద్దు, నష్టపోతారు, దొంగలు తినేస్తారు, తుప్పు తినేస్తుంది, చిమ్మిడి తినేస్తుంది. మరి పరలోకమందు నీ కొరకు ధనాన్ని కూర్చుకోండి, కొలసి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డ వారైతే కిందన్న వాటిని వెతకొద్దు, భూ సంబంధమైన వాటిని వెతకొద్దు, పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకోండి. అక్కడ నీకు స్థానం ఉంది, నీ పౌరుషితి నీ పౌరస్థితి అక్కడ ఉంది. అక్కడ ప్రభు కూర్చున్నాడు, సింహాసనాశనుడు కూర్చున్నాడు, ఆయన సింహాసనం అక్కడుంది, ఆయన రాజ్యం అక్కడుంది. దాని మీద మనసు పెట్టు, భూ సంబంధమైన వాటిని వెతకొద్దు అని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి మనం పాజిటివ్ మైండ్ సెట్ తో భూమి మీద ఉన్న వాటిలో ఏదో చేద్దాం ఏదో చేద్దాం ఏదో చేద్దాం అనుకుంటే నష్టపోతాం నష్టపోతాం, మీ జీవితం ఏపాటిది అని మాట్లాడుతున్నాడు. మన మన జీవితం యొక్క రియాలిటీ అర్థం కాకపోతే ఎట్లా? రెండవ మాట 14వ వచనంలో, రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఫ్యూచర్ నీ భవిష్యత్తు, నీ భవిష్యత్తు ఎట్లా అంటే నీకేమన్నా తెలుసు, నీ చేతులు ఏమన్నా ఉందా, అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని నేను పెట్టుకుంటావా? ఈవెన్ రేపు ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలియదు. జీవితం శాపానికి లోనైంది, భవిష్యత్తు అంతు చిక్కనిది. మూడవ మాట అక్కడ రాయబడింది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి. అశాశ్వతమైనది, తాత్కాలికమైనది, క్షణభంగురమైనది, చాలా చిన్నది. దాన్ని మర్చిపోతే ఎట్లా? దాన్ని మర్చిపోతే ఎట్లా? చాలా స్వల్పం, చాలా అల్పం. అదే యాకోబు పత్రిక, ఇంతలో కనబడి అంతలో మనమిపో ఆవిరి అన్నాడు. ఇట్టే పరిస్థితులు మారిపోతాయి, ఇట్టే మారిపోతాయి. చాలాసార్లు మరణం దగ్గర అదే చూస్తాం, సడన్ డెత్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్, అన్ఎక్స్పెక్టెడ్ కాలింగ్. అసలు అలా ఊహించలేదు. అవును, మనం ఊహించినట్టు ఎందుకు ఉంటాయి? ఉండదు. తట్టుకోవడం కష్టం, భరించడం కష్టం. బాగా ప్రేమిస్తున్నావు సడన్ గా దేవుడు పిలిస్తే వెళ్ళిపోతే డైజెస్ట్ చేసుకోవడం కష్టం. దట్ ఈస్ ద రియాలిటీ. 2026 ఎట్లా ఉంటుందో యూ డోంట్ నో. నువ్వు అనుకున్న ప్రణాళికలు ఆత్మీయంగా కాకపోతే నష్టపోతావు. సడన్ గా దేవుడు పిలిస్తే, నేను చాలా బిజీగా వేరే ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నానయ్యా, నువ్వు ఎట్లా పిలిచేసేవేంటి అని ఏమని అడుగుతావా? చాచి చెంప మీద కొడతాడు, చెప్పింది ఏంటి చేసేది ఏంటి, నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు, నా ప్రణాళిక నీ ప్రణాళిక, నా చిత్తమా నీ చిత్తమా, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, భయమేస్తా ఉంటది. ఆయన చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి, ఏం జవాబు ఏం సమాధానం చెప్తాం? పోయి సిగ్గుపడే ముఖాలతో ఆయన ముందు నిలబడాలి, సిగ్గుపడే ముఖాలతో ఆయన ముందు నిలబడాలి. యాకోబు పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం, యాకోబు పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం, దీనుడైన సహోదరుడు తనకి కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలై, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న దీన దశ యందు అతిశయింపవలెను. ఎలాగనగా, ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోను. గడ్డి పువ్వు, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పూరాలను దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నాలలో వాడిపోను, వాడిపోను. డబ్బు 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 అని పరిగెడతా ఉంటే పులిస్టా పెడతానన్నాడు ఆయన. నష్టపోతావు. డబ్బు సంపాదన కొరకు పరిగెట్టి 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 డబ్బు కంటే విలువైన జీవితకాలం, ఆరోగ్యం అన్ని వేస్ట్ చేసేసుకొని దేవుడి దగ్గర ఏమీ లేకుండా రిక్తహస్తాలతో ఎట్లా వెళ్తావు ఆయన దగ్గరికి? ఏం సంపాదించావు డబ్బు? పరలోకానికి అది అసహ్యం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. వెనక్కి తిరిగి డబ్బు దేవుడా ఏమన్నా సహాయం చేస్తావంటే పోరా అంటాడు. నేను దేవుణ్ణి నీకెవరు చెప్పారు? నేను ఎట్లా దేవుణ్ణి అయ్యాను? ఆ మాటకు వస్తే నువ్వే దేవుడివి, నన్ను చేసో, నేను ఎట్లా దేవుణ్ణి? నా చేతిలో జీవం లేదు. ఆయన అడుగు, ఏమడిగేది ఆయన్ని? ఏ మోఖం పెట్టుకుని అడుగుతావు ఆయన్ని? అయ్యా ఇంకొక సంవత్సరం బతుకుంటే ఏం చేస్తావు? ఇంకొక సంవత్సరం బతికిస్తే లోకానుసారంగా బతుకుతావు అంతేనా? దానికోసం మళ్ళీ ఇంకో సంవత్సరం ఇవ్వాలా? లోకానుసారంగా కాదు, దేవుని చిత్తానుసారంగా పరలోక రాజ్య సంబంధిగా జీవిస్తాను. అది ఎందుకు అడుగుతాను? ఎందుకు అడుగుతున్నావు? నిజంగా జీవిద్దామనేనా? లేకపోతే లోకం మీద ప్రేమ, మోజు, మోహం, కోరికలు చావలేదా? అందుకోసం అడుగుతున్నావా? దేవుని పని చేయడం కొరకు. రిసెంట్గా ఒక మాట విన్నాను, బలే అనిపించింది. జెఫ్రీడ్ అని చెప్పి బిల్డ్ నేను ఆ కోర్స్ చేస్తున్నాను, బిబ్లికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ డెవలప్మెంట్, అమెరికా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అద్భుతంగా ఆయన ఈ పరిచయం ప్రారంభించాడు, పుస్తకాలు రాస్తున్నాడు, మంచి ఎర్లీ చర్చ్ వెలుగులో, ఆది సంఘం వెలుగులో అవి చేస్తున్నారు. ఆయన అంటాడు నేను ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు చావాలనుకోవట్లేదు, నేను ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు చావును అసహించుకుంటున్నాను. వాస్తవానికి చావు విశ్రాంతి, ప్రభు దగ్గర ఎంత నెమ్మదిగా ఉంటాము. కానీ నశించిపోతున్న లోకం విషయంలో నాకు ఒక భారం ఉంది, దాని కొరకు దేవుడు కృపావారాలు ఇచ్చాడు, అది ఎంతో ఫలవంతంగా ఉంది, కాబట్టి ఈ పని చేస్తున్నాను, ఇది ముగించుకొని ఆయన దగ్గరికి వెళ్తాను. మధ్యలో వదిలేసి వెళ్ళను. అవును అవును, ఆయన చిత్తానుసరం ప్రణాళికలు మంచివి మంచివి. ముగిస్తున్నా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవాలి. ఇది అది అంటే ఏది? ప్రభు చిత్తానుసారమైన పనులు, ఆయన సంతోషపెట్టే పనులు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? నా తండ్రి చిత్తం చేయటం నాకు ఆహారం, నా తండ్రి పని చేయటం నాకు ఆహారం. అందుకే కాళ్ళు చేతులు ఇచ్చాడు, అందుకే ఆయుష్కాలం ఇచ్చాడు, అందుకే ఈ సంవత్సరం అంతా కాపాడాడు, అందుకే ఇంకొక సంవత్సరంలో ప్రవేశపెడుతున్నాడు. ఆయన చిత్తం చేయడం కొరకు, ఆయన చిత్తానుసారం పనులు చేయడానికి, మనకు నచ్చినట్టుగా మనం జీవించడానికి ఆయన ఎందుకు ఆయుష్కాలం పొడిగించాలి? మన సొంత సుఖాల కొరకు ఆయన ఎందుకు ఆరోగ్యాన్ని బలాన్ని శక్తినివ్వాలి? ఆయన చిత్తం చేయడం కొరకే మనం ప్రణాళికలు కలిగి ఉండాలి. 16వచనం. ఇప్పుడైతే మీరు మీ దంభముల యందు అతిశయపడుచున్నారు, ఎట్టి అతిశయమంత చెడ్డదే. మీ దంభముల యందు అతిశయపడుతున్నారు. నేను ఇది చేసినాను, నేను ఇలా అనుకున్నాను, అలా చేయగలిగాను. చెడ్డ అతిశయం, అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించాలి, అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించాలి. ఆయన కొరకు ఏమైనా చేసి ఆయన స్తుతించడం మంచిది. చెడ్డ అతిశయం, సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడటం, సిగ్గుపడాల్సిన విషయంలో గొప్పలు చెప్పుకోవటం. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. నా బలం, నా జ్ఞానం అనకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేని ఎందు అతిశయింపవనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించుచున్న యెహోవా నేనే అనుగ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునే బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుళ్ళు అతిశయిద్దాం, ఇది గర్వం కాదు, గర్వంగా స్తుతిద్దాం. ప్రభువా నాకు ఈ భాగ్యం ఇచ్చావు, ఈ పని చేయడానికి సహాయం చేశావు. ఒక సోదరి, వీడు భర్త చనిపోయాడు, ఆ భర్త చనిపోయినప్పుడు ఆ సమాధి కార్యక్రమం ఆ ఆదరణ కొడుకు వెళ్ళాను. ఏం తెలియదు, లోకం ఏం తెలియదు, భర్తే లోకం, అన్నీ చూసుకున్నాడు. ఊహించండి, భర్త చనిపోయిన తర్వాత ఆ సిస్టర్స్ లైఫ్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు వాళ్ళకి దేవుని చిత్తం అర్థమైన తర్వాత సేవ చేస్తున్నారు, ఎంత తృప్తిగా ఉన్నారు. భర్త చనిపోయాడు, నేను విధవరాన్ని, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా జీవితం ఇంకింతే. అవేమి లేవు, అవేమి లేవు. ప్రభువులు ఆనందిస్తూ పరిచర్య చేస్తూ అనేక మందిని వెలిగిస్తూ కొంతమందికి ఆశీర్వాదకరంగా మారుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు. మొదటి కొరింథీ 7వ అధ్యాయం చివరిలో అంటాడు, విధవరాలు మరీ ధన్యురాలు. భలే ఉంటదన్నమాట, విధవరాలు మరీ ధన్యురాలు. ఎందుకు? బోల్ టైం ఉంది, బోల్ టైం ఉంది, చక్కగా చేయొచ్చు, సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు ఆ సిస్టర్ సేవలో వాడబడుతున్నారు, సిస్టర్ సేవలో వాడబడుతున్నారు. దేవుని చెప్తాం, నేనంటాను ఎందులోనూ తక్కువ కాదు. మగవాళ్ళకి 2 చేతులు, మీకు 2 చేతులే. మగవాళ్ళకి 2 కాళ్ళు, మీకు 2 కాళ్ళే. మాట్లాడాల్సి వస్తే చాలా విషయాల్లో సిస్టర్స్ బలవంతులు, కొన్ని విషయాల్లో బ్రదర్స్ బలవంతులు, కొన్ని విషయాల్లో సిస్టర్స్ బలవంతులు. బోత్ ఆర్ ఈక్వల్. మంచి టైం భార్య భర్తలు కలిసి అకుల ప్రిస్కల వలె బాగా చేయొచ్చు. అడ్డుబండలుగా ఉంటే, లేకపోతే అప్పుడు దాకా అయ్యేదనుకుంటే ఈ పరిస్థితులు ఏమి నష్టం కాదు. ప్రభు చివరి దినాల్లో కనికరించాడు, ప్యాచ్ వచ్చింది, ప్రభు చిత్తం చేయగలుగుతున్నానని ఎంత తృప్తిగా ఉండొచ్చో. దయచేసి దయచేసి అతిశయం, లోక విషయాల్లో, సొంత ప్రణాళికల విషయంలో అతిశయపడ్డం చెడ్డదే. మిడంబములు ఎంత అతిశయిస్తున్నారు, చెడ్డదే. సిగ్గుపడాల్సిన విషయాలు అతిశయిస్తున్నారు, చెడ్డదే. మేము ఈ సంవత్సరం లోకానుసారంగా అది చేసాం ఇది చేసాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు, చెడ్డదే. మిడంబములు ఎంత అతిశయపడుచున్నారు, ఇటు అతిశయమంత చెడ్డదే. 17వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరుగు, అలాగు చేయని వానికి పాపం కలుగును. ఏది మేలు? దేవుని చిత్తం చేయటం. ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్, నోయింగ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. దేవుని చిత్తం చేయటం, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఎరగడం. మేలు అది, నీకు మేలు అది, నీకు మేలు అది. మేలైనది దేవుని చిత్తం చేయాలి అన్నది తెలిసి ఎలా చేయాలో. ఇదేదో మనకేమైనా ఏమంటారు, రాకెట్ సైన్సా? ఇదేమైనా రాకెట్ సైన్సా? కళ్ళ ముందు కనిపించట్లేదా ఎంత సులువుగా దేవుని పరిచయం చేయొచ్చో, ఎంత ప్రభావవంతంగా దేవుడు పరిచయం చేయొచ్చో? అర్థం కావట్లేదా? కళ్ళ ముందు చూడడం లేదా? తెలుసుగా. మరింకేంది? మేలైనది చెయ్యనిరిగి అలా చెయ్యని వానికి ఏమొస్తుంది? పాపం, శాపం, ఉగ్రత. కాబట్టి ప్రభునంద ప్రియులారా, 5వ అధ్యాయం మొదలు వచ్చింది, ఇదిగో ధనవంతులారా మీ మీదకు వచ్చాడు ఉపద్రవం. డబ్బు డబ్బు, 13వ వచనంలో లాభాలు సంపాదిద్దాం, లాభాలు సంపాదిద్దాం. ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. దేవునికి అయిష్టమైన వాటి కొరకు సమయాన్ని ఖర్చు పెట్టడం, దేవుని చిత్తం కాని వాటి కొరకు సమయాన్ని ఖర్చు పెట్టడం, ఉగ్రత వస్తుంది. 5వ అధ్యాయం 7వ వచనం, సహోదరులరా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. రాకడ దృక్పథంలో ప్రభువు రాక, 8వ వచనం, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండు. ఆయన వస్తే ఏం చెప్పాలి? ఆయన ముందు ఎట్లా నిలబడాలి? సిగ్గుపడే ముఖంతో, సిగ్గుపడే ముఖంతో. రాకడ వెలుగులు, మరణం వెలుగులు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. సంవత్సరాలు సంవత్సరాలు వెళ్ళిపోతా ఉన్నాయి. 2025 చాలా వేగంగా పరిగెట్టుకుని పోయింది. ఒక సంవత్సరం నా జీవితంలోంచి అయిపోయింది. ఏం చేయగలిగాను? 365 డేస్లో వాట్ ఈజ్ మై అచీవ్మెంట్? 2026 వాట్ ఆర్ మై ప్లాన్స్? ఏం చేద్దాం, ఎట్లా ఉందాం? ప్రణాళిక వేసుకోవటం, దేవుని చిత్తానుసారమైన ప్రణాళికలు వేసుకోవటం. నిద్రపోతూ కాదు, జ్ఞానుల వలె, అవివేకుల వలె కాదు, వివేకముగా వాక్యపు వెలుగులో రాకడ దుష్టులో ఒక మాట ప్రభు అంటున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం అని మాట్లాడుతున్నాడు. పగలుండగానే పనిచేయాలి, పగలుండగానే రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడు పనిచేయలేడు. 9వ అధ్యాయం 4వ వచనం, పగలున్నంత వరకు నేను పంపిన వాని క్రియలు మనం చేయించడం వలన రాత్రి వచ్చిచున్నది, అప్పుడు ఎవడు పనిచేయలేడు. ఇప్పుడు కాళ్ళు చేతులు బాగున్నాయి, రేపేమవుతుందో తెలియదు. ఇప్పుడే, రైట్ నౌ, నాట్ టుమారో, నాట్ నెక్స్ట్ ఇయర్. ఈరోజు బాగున్నాం, ఈరోజు పగలుంది మన జీవితంలో, చీకటి రాక మునిపే, అంధకారం కమ్మకు మునిపే, పగలుండగానే, పగలుండగానే ప్రణాళికలు కలిగి ఉండటం, పరిగెట్టడం ఆత్మీయ జీవితానికి మంచిది. డంబములు ఎందు లోక విషయాలు అతిశయపడడం చెడ్డది. దేవుని చిత్తం చేయటం మేలు, దానిని విస్మరించటం పాపం. వాక్య పెరుగులో మనం చక్కటి ప్రణాళికలతోటి కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొందాం. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.